गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। महाभक्ताय नमः। ఈరోజు మనకి రామానుజదాస్ వారు సత్సంగ కార్యక్రమంలో ప్రసంగిస్తూ లలితా సహస్రనామం గురించి దాని యొక్క ఎంతటి విశేషమైనది అని చెప్తూ ఇది ఎవరు ఎవరికి బోధించారు అనే విషయాన్ని వ్యాస భగవానుడు బ్రహ్మాండ పురాణంలో అగస్త్యునికి హైగ్రీవుడు హైగ్రీవస్వామి అగస్త్యునికి బోధించినట్టుగా ఈ బ్రహ్మ విద్య బోధించినట్టుగా దానిలో రాసి ఉంటారన్నమాట. హైగ్రీవస్వామి ఎటువంటి వారు, మరి అగస్త్యుడు ఎటువంటి ముని అనే విషయాన్ని అసలు ఎలా ఆకలింపు చేసుకున్నారు, ఆకలింపు చేసుకోవటానికి అతని యొక్క అర్హత ఎటువంటిది అని చెప్తూ ఇది చాలా గోప్యమైనది, చాలా రహస్యమైనది అనే విషయాన్ని మనం చెప్తాం. అయితే హైగ్రీవుడు అగస్త్యుడికి అంత సులువుగా అంత సులభంగా బోధించారా అంటే మొదటిసార్లు చెప్పలేదు ఆయన. ఇంకో విషయం ఏంటంటే ఇది అసలు ఎవరు బోధించారు, ఎవరు స్థుతించారు, ఎక్కడి నుంచి మనకు వచ్చింది అందింది అనే విషయాన్ని చూస్తే వసిన్యాది బాధ దేవతలు దీన్ని మొట్టమొదటిగా దీన్ని స్థుతించారన్నమాట. ఇది ఎవరి దైవం వల్ల, ఎవరి కృప వల్ల అంటే అమ్మవారి కృప వల్లనే. లలితమ్మ వారు ఆవిడ దైవల్లో ఆవిడ కుటుంబంలో మీరు దీన్ని స్థితించగలిగారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వసిన్యాది బాధ దేవతలు ఎవరు అనే విషయాన్ని కొద్దిగా తెలుసుకొని కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. లలితాదేవి నుంచి ఒక 8 కిరణాలు ప్రసరింపచేసి ఆవిడ ఈ కిరణాలని శ్రీచక్రంలో ఉన్న 3 ఆవరణలో 8 త్రికోణాలలో ఒక్కొక్క కిరణాన్ని ఆగమనం చేసి వాటిని అక్కడ స్థాపించారు. ఈ స్థాపించిన దేవతలు ఋషులు వసిన్యాది వాగ్దేవతలు. వసిన్యాది అంటే వసిని, కామేశ్వరి, మోదిని, తర్వాత విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌలిని అనే 8 దేవతలు అక్కడ అధిష్టానమై వారితో అమ్మవారు అన్నారన్నమాట. ఇప్పుడు మీరు నా గురించి స్థుతించండి అని చెప్పన్నారు. ఇక్కడ స్థుతి చేయటంలో అమ్మవారి ఉద్దేశం ఏంటంటే అమ్మవారి యొక్క మహిమ, అమ్మ యొక్క శక్తి, అసలు అమ్మ అంటే ఎవరు అనే విషయాన్ని లోకానికి అందచేయాలంటే మరి ఏ విధంగా అందచేయగలుగుతారు, ఎవరిని చెప్తే గానీ మనకు తెలియదు. కాబట్టి వారి ద్వారా అమ్మ యొక్క మహిమని వారి ద్వారా స్థుతింపచేయబడింది. ఈ వాగ్దేవతలు ఒక రకంగా చూస్తే ఈ మనలో కూడా ఉన్నారండి. మనలో కూడా ఈ వాగ్దేవతలే కొన్ని స్థానాల్లో అధిష్టానంగా ఉన్నారన్నమాట. ఎక్కడున్నారు అనే విషయాన్ని ఆలోచిస్తే వాక్ అంటే ఏమిటి, మనం మాట్లాడే శబ్దము వాక్. ఈ వాక్ ఎక్కడి నుంచి వస్తున్నది, మనం మాట్లాడేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే వీటికి ఒక 5 స్థానాలు, ఒక 2 ప్రయత్నాలు, ఒక ఉపకరణం అంటే ఇన్స్ట్రుమెంట్ కావాల్సి వచ్చింది, మొత్తం 8. ఏమిటా స్థానాలు అంటే మనం చూస్తే కంఠము, తాళువులు, ఓష్ఠము, మూర్ధము అంటే మన అంగిలి అన్నమాట పైభాగం, ఆ తర్వాత దంతము, రాసి వాటికి కూడా ఒక ఆధారం మనకి ఈ పంచ ప్రాణాలు కూడా వాటికి ఉపకరిస్తాయన్నమాట. మనలో ఏదైతే అపానవాయువు అనే ఉండదో దాని ద్వారా మనకి ఏదన్నా బయటికి బహిర్గంగా మనకి రావాలంటే అపానవాయువు ఉండాలి, శబ్దం అనేది రావాలంటే. అది కూడా ఒక దానికి కారణమైనది. సో బహిర్గంగా వచ్చే ప్రయత్నం అంతరంగంగా కూడా, లోపల కూడా అంతరంగంగా కూడా మనకు ఒక ప్రయత్నం కలిగింది. ఈ రెండు ప్రయత్నాలు ఉన్నాయి. చివరిది ఎనిమిదవది అనేది ఒక ఉపకరణము, అది నాలుక. ఈ ఐదు ఈ ఎనిమిది స్థానాల్లో ఈ ఎనిమిది వాగ్దేవతలు వారు ప్రకాశిస్తున్నారు. అక్కడ ఆ స్థానాల్లో వారు ఉన్నారన్నమాట. అంటే ఎవరికైనా కనుక వాళ్ళు మాట్లాడలేకపోతున్నారంటే ఏదన్నా అటువంటి ఇబ్బంది కలిగింది అని అంటే మనం ఆలోచించవలసింది ఏంటంటే ఒకనొక దేవత యొక్క అక్కడ కరుణ లేదు. అయితే ఈ దేవతలు ఈ ఋషులు మనకి వసిన్యాది వాక్ ఋషయ మనం చెప్తాను చూస్తాను, మరి వాళ్ళు పలకటానికి కూడా వారంతటి వారే వాళ్ళు పలుకుతున్నారా? లేదు. మనకి అమ్మవారు ఎప్పుడైతే ఆదేశించారో వారికి ఆ శక్తిని ఇచ్చారో వారు ఆ స్థుతి చేయగలిగారన్నమాట. అంటే ఇవన్నీ కూడా పలకాలి, ఇవన్నీ కూడా మనకి ఉపకరించాలి అంటే లోపల ఎవరు ఉంటే వీళ్ళు పలుకగలుగుతున్నారు. ఎవరి వల్ల ఈ ఎనిమిది ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటి శక్తిని వారి యొక్క ప్రభావాన్ని చూపగలుగుతున్నారంటే అది అంటే చైతన్యంగా మనలో ఉండి ఈ స్థానాల్లో ఉన్న ఒక్కొక్క దేవతని వారు మనకి పలికేట్టుగా వాక్గా చేసేట్టుగా ఉపకరిస్తున్నారు అన్నమాట. అప్పుడే మనకి బయటికి శబ్దం రాగలుగుతుంది. ఇంకో రకంగా చూసుకుంటే ఈ వాగ్దేవతల యొక్క అధిష్టానాలు కూడా ఈ భాషకు సంబంధించి మాట్లాడేకి సంబంధించిన వాటి చూస్తే మొత్తం అక్షరాలు ఎన్నున్నాయి అని చూస్తే 50 అక్షరాలు. ఈ 50ని కూడా 8 వర్గాలుగా విభజించారన్నమాట. ఆ వర్గం అని ఆ వర్గము చా వర్గము తా వర్గము ఇలా యా వర్గము సా వర్గం అంటే మొత్తం 8 వర్గాలు. ఈ ఒక్కొక్క వర్గానికి కూడా ఈ దేవతలే అధిష్టానమైనారు. అంటే మనం ఒక రకంగా చూసుకుంటే శబ్దానికి అధిష్టానమైన దేవతలు వీరు అయి ఉన్నారు. అంటే ఏ మంత్రం పలికినా ఉచ్చరించినా ఏది మాట్లాడినా ఒక శబ్దంగా బయటికి వస్తున్నదంటే ఈ దేవతాస్థానంలో అధిష్టానంగా ఎవరున్నారంటే ఈ దేవతలు ఎవరి వల్ల పలకొప్పుతున్నారంటే అమ్మ వల్ల పలుకుతున్నారన్నమాట. వీరున్నది మనం మూడో ఆవరణ అని మనం ఇందాక అనుకున్నాం కదా. మూడో ఆవరణ 8 త్రికోణాల్లో ఉన్నారు. అయితే ఈ ఆవరణ కూడా ఒక పేరున్నది, సర్వరోగ నివారణ అనే ఒక ఆవరణ అన్నమాట. అంటే ఎటువంటి రోగాలు ఆది వ్యాధి రోగాలన్నింటినీ హరింపజేసే శక్తి ఈ ఆవరణ ఉన్నది. ఆది వ్యాధి, ఆది అనేది మనస్సుకు సంబంధించింది, వ్యాధి అనేది శరీరానికి సంబంధించింది. అంటే మనస్సు శరీరము ఈ రెండింటికి సంబంధించిన వ్యాధులు కూడా ఈ అమ్మవారిని స్తుతిస్తే ఈ వాగ్దేవుల్ని స్మరిస్తేనే మనకి రోగ హరణం అవుతుందని చెప్పి చెప్పినారు. అయితే ఒక ఉదాహరణ ఉంది, ప్రాక్టికల్గా ఒక జరిగిన విషయం నాకు పూర్తిగా సన్నివేశం ఎక్కడ చదివాను గుర్తు రావట్లేదు. కానీ ఒకనొక భక్తుడు అమ్మవారి ఉపాసన చేసే భక్తుడు బాగా సీరియస్గా హాస్పిటలైజ్ అయినప్పుడు ఏ రోగం ఏ మందులు పనిచేయకపోతే దీనిలో ఒక నామాన్ని తీసుకొని మాత్రమే ఆయన నిరంతరం ఆ నామాన్ని స్మరిస్తూ ఉంటే ఆయన రోగం హరించిపోయింది. ఇది చాలామంది కూడా అనుభవంలో ఉండొచ్చు. లలితా సహస్రనామం పారాయణ చేసుకోండి అని మాతాజీ గారు ఒకసారి ఫోన్లో చెప్పారంటే మన పారామీటర్స్ అక్కడికి టెస్టులు కట్టడం చూసారా, ఆ రేట్ ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం కనిపిస్తూ ఉంటాయి. పారాయణ మొదలుపెట్టిన రోజు లేకపోతే కొన్ని రోజుల తర్వాత దానిలో మార్పు కనిపిస్తుంది. మళ్ళీ టెస్ట్కి ఎలాంటి రీడింగ్స్ నార్మల్ వచ్చేస్తాయి. అది ఎవరి శక్తి? గురు అనుగ్రహంతో ఎప్పుడైతే అటువంటి పారాయణ మనకి అనుగ్రహించారో మనకి చేస్తే ఆ పారాయణలో ఉన్న మహత్యం అటువంటిది అన్నమాట. అందరికి అనుభవంలో ఉన్నది అది, అంటే అనుభవంలోకి వచ్చింది కాబట్టి అనుభవంలో ఉన్నదని చెప్పగలుగుతున్నాను. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ నామాలను మనకి ప్రసాదించారనుకుంటున్నాం కాబట్టి ఈ నామాల్లో ఈ మొత్తం నామాలే కాకుండా వీటికి మహత్తరమైన శక్తి వీటిల్లో ఇమిడి ఉన్నది. ధర్మశాస్త్రం తీసుకుంటే దాని ధర్మశాస్త్రానికి సంబంధించిన మంత్రాలు దీనిలో ఉన్నాయి. యోగ శాస్త్రం తీసుకుంటే యోగ శాస్త్రానికి సంబంధించిన మంత్రాలు దీనిలో ఉన్నాయి. అలా కాకుండా పోనీ ఒక గ్రంథశాస్త్రం, ఒక మంత్రశాస్త్రం, ఏ శాస్త్రమైనా తీసుకోండి, పోనీ అలా కాదండి నాకు వేదాంతమే నాకు పట్టుంది, నాకు ఈ శాస్త్రాలు మంత్రాలు ఉపాసనతో నాకు సంబంధం లేదండి. వేదాంత శాస్త్రానికి సంబంధించిన మంత్రాలు దీనిలో ఉన్నాయి. ఒక మంత్రాన్ని తీసుకుని కనుక మనం దాన్ని కనుక విశ్లేషణ చేసుకుని దానిలో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుని దాన్ని ప్రయత్నిస్తే అది ఒక వేదంలో ఒక ఉపనిషత్తులో ఉన్న ఆ అర్థాన్ని ఒక మంత్రంలో మనకి అటువంటి శక్తి మహత్య కలిగినటువంటి నామాలు అమ్మవారిని స్తుతించారు. అయితే ఈ స్తుతించడం అనేది ఎక్కడ జరిగింది అంటే మణిద్వీపంలో అమ్మవారు ఆసీనులై ఉండగా జరిగింది. మన భావనలో ఒకసారి కనుక మనం ఇది వింటూ ఉంటే, ఒకసారి కళ్ళు మూసుకుంటే ఆ మణిద్వీపం ఎక్కడ ఉంది అని కనుక మనం భావన చేసుకుంటే ఆ మణిద్వీపం ఇక్కడే ఉంది అనిపిస్తుంది. ఆ మణిద్వీపంలో అమ్మవారు సింహాసనం మీద ఆసీనులై అలా ప్రకాశిస్తున్నారు అన్నమాట. అమ్మవారు ఎదురుగా మనకి అమ్మవారు ఆజ్ఞతోనే ఈ వసన్యాది వాగ్దేవతల లోపల మనలో ఈ మాటగా వాకుగా బయటకు వస్తున్నాయి. అది ఎవరి ఆజ్ఞ వల్ల జరుగుతున్నది? గురువు ఆజ్ఞ వల్ల, అమ్మవారి ఆజ్ఞ వల్ల. అధిష్టానమై అక్కడ ఉన్నది కాబట్టి, గురుదేవులు అక్కడ ఉన్నారు కాబట్టి నిన్న అమ్మ చెప్పారు. ఇక్కడ నీకు సహస్రంలో ప్రకాశిస్తున్నది ఎవరు? హృదయంలోని హృదయబాబే నీకు సహస్రంలో ప్రకాశిస్తున్నది. ఆ హృదయ బాబే నీ గురుదేవులే. మరి అమ్మవారు కూడా సహస్రంలో కదా అక్కడ ఆసీనమై కూర్చొని ఉన్నారు. ఇక్కడ మణిద్వీపంలో మణిద్వీపంలో కూర్చున్న వారు అమ్మవారే కదా. మరి అమ్మవారు సద్గురు అటు లలిత అమ్మవారు ఏమంటే తేడా ఉందంటారా? అన్ని ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు తెలుసుకోవచ్చు. ఆ భావన మనలో కలిగితే మనలో ఉన్న ప్రవర్తన, మనలో ఉన్న మార్పు ఎలా ఉంటుందో మనకే ఒకసారి వెనక్కి బేరీ వేస్ట్ చేసుకుంటుంటే, ఒక 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం మనం ఎక్కడున్నాం, ఈ రోజు ఎక్కడున్నాం, సాధనలో మనం ముందుకు వెళుతున్నావా లేదా అనే విషయం మనకి ఎవరికి వారికి స్పష్టమవుతుంది అన్నమాట. మరి ఇటువంటి దాన్ని అక్కడ స్థుతించినప్పుడు అమ్మవారు చాలా సంతోషించి దానిలో ఆ మణిద్వీపంలో దాన్ని వినడానికి ఎవరెవరు వచ్చారంటే అన్ని బ్రహ్మాండాల నుంచి విష్ణుమూర్తి కానీ శివుడు కానీ అటు అంటే ప్రతి ఒక్క దేవతలు ప్రతి ఒక్క దేవుళ్ళు ఒక్కొక్క బ్రహ్మాండానికి సంబంధించిన కోట్లాది మంది వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళందరూ ఆ స్థుతిని వింటున్నారట. ఇక్కడ అలాగే ఈ ఈ మణిద్వీపంలో అమ్మవారి యొక్క సమక్షంలో ఈ స్థానంలో ఎంతమందో అటువంటి దేవతలు అటువంటి ఋషులు వాళ్ళందరూ ఇక్కడ ఆసీనులై అమ్మవారి యొక్క ఆ స్థుతిని, స్థుతి అంటే మనకు ఓన్లీ ఒక ఒక పారాయణని కాదు, ఒక వాక్కుగా ఏ మనకి ఒక మాట వచ్చినా కూడా అది వారి దయ వారి కృప వల్లనే వస్తున్నది అనే భావన మనకు కలగాలి. మాతాజీ వారు కూడా ఒకసారి సభలో చెప్తూ బోధ చేస్తూ అన్నారు, ఇక్కడ ఎవరిని నిల్చోబెట్టినా ఉపాధిగా చూస్తే నీకు అందేది అక్కడ బోధ కాదు, అది సద్గురుదేవులు మాత్రమే వారి యొక్క కృప వల్లనే వారు అక్కడ మాట్లాడుతున్నారు, ఆ వచ్చే వాక్కులు వారిదే అనే భావాన్ని కలిగితే దానిలో ఉన్న మంచిని తప్పకుండా తీసుకోగలుగుతూ ఉన్నారు. అంటే ఎంత దృఢంగా చెప్పగలిగారండి, పలికిస్తున్నది ఎవరు, పలుకుతున్నది ఎవరు, వినేది ఎవరు అనే వారే ఉన్నమాట. అటువంటి గోప్యమైన విషయాన్ని మరి తర్వాత అమ్మవారు అందరికి చెప్పారు, మీరు వెళ్ళి ఇది విస్తారం చేయండి అని చెప్తే అది ఈరోజు మనకి ఇలా పారాయణ చేసుకున్నది. ఆ లలితా శాస్త్ర స్తోత్రం మనకి పుస్తకాల్లో వచ్చింది. అప్పుడు పుస్తకాలు లేవు, ఎక్కడ రాసి లేదు. వారు నోటి ద్వారా అపౌరుషం అన్నారంటే వాళ్ళు స్తుతించింది నేరుగా అలా వాక్కు ద్వారానే ఒకరు పరంపరగా ఒక్క నుంచి ఒకరికి వచ్చింది. వేదాలు కూడా అటువంటి అపౌరుషం ఉన్నారు, అంటే ఎవరు రాసింది కాదు. కాబట్టి మళ్ళీ లలిత సహస్రనామం కూడా మరి ఒక వేదం వంటిది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక వేద పారాయణ చేస్తే దానిలో ఎంత శక్తి, ఎంత దాని యొక్క మహత్వం ఉన్నదో అటువంటిదే మనకి దీనిలో కూడా కలుగుతుంది. దీన్ని చాలా గోప్యం చేశారు, అన్ని విషయాలు చెప్పారు. కానీ ఒక విషయం ఇంకా చెప్పలేదండి, లలితా సహస్రనామం నాకు ఇంకా బోధించలేదని నన్ను అడిగారు అనమాట. అవునయ్యా, నేను నీకు చెప్పలేదు, ఎందుకంటే చాలా గోప్యమైనది, ఇది చాలా సీక్రెట్ అన్నమాట. మరి అందరి సీక్రెట్ గోప్యమైనది. ఇప్పుడు చూడండి, గురుదేవులు కూడా ఒక సత్తులు అంటే శిష్యుడికి అంత గోప్యమైన విషయాన్ని ఎప్పుడు బోధ చేస్తాడు. ఇక్కడికి మనం చూస్తే మన అందరికీ వెదజలుగుతారు. మరి గురుదేవులు అన్ని విషయాలు మనకి అన్ని మంత్రాలు మొత్తం అన్ని మనకి వెదజలుగుతున్నారు. కానీ ఎంతమంది దాన్ని ఆకలింపు చేసుకుని పట్టుకోగలుగుతున్నారు? మనం మనకి ఎప్పుడు వింటూ ఉంటాం, మనం ముత్యపు చిప్పలో ఎప్పుడైతే ఆ స్వాతి చినుకు పడుతుందో ఆ చిప్ప దాన్ని మూసుకొని ఆ స్వాతి చినుకు తీసుకొని అడుగు వెళ్ళిపోయి దాని అందే ఎప్పుడైతే దాన్ని హాయం చేస్తూ ఉంటుందో అది ముత్యముగా మారుతుంది. మరి అటువంటిది అది చాలా గోప్యమైనది. భగవద్గీతలో కృష్ణ భగవాను కూడా అందరికీ యుద్ధంలోనే అందరి ముందర నుంచి మొత్తం భగవద్గీత అంతా అందరికి వినేట్టుగా బోధ చేశారు, అర్జునుడికి కాకుండా. ఈ రోజు కూడా మనకి మరి ఆ భగవంతుడు బోధ చేస్తే మనం కూడా భగవద్గీత మనం పారాయణ చేస్తున్నాం, వింటున్నాం. మనకి ఎంతో మంది మహాత్ములు దాని గురించి విశేషాన్ని మనకి దాని యొక్క విశేషాలు చెప్పి ఉన్నారు, పుస్తకాల్లో రాసి ఉంది, గ్రంథంలో ఉన్నది. అయినా కూడా అటువంటి యోగాన్ని ఎంతమంది పొందగలుగుతున్నాము అని అంటే అంతటి గోప్యం అన్నమాట. ఒక శ్లోకాన్ని ఒక మంత్ర శ్లోకం కూడా లేదండి, దాని మంత్రాలు అన్నారు. ఎందుకంటే ఒక దాన్ని తీసుకొని కూడా దాన్ని కనుక ఉపాసన చేసి దాని యొక్క నిధిధ్యాసన నిలపగలిగితే అది తరింపజేయగలుగుతుంది అని చెప్పి గురుదేవుడు కూడా మనకు చెప్తున్నారు. కాబట్టి ఆ గోప్యం అనే విషయాన్ని తీసుకుంటే అది అంత సులభంగా అర్థమయ్యేది కాదు. అంటే ఒక నామం తీసుకుంటే కూడా అంత ఈజీగా అర్థం కాదు అన్నారు. అది మనకి మహాత్ములు దాన్ని అనుభవపూర్వకంగా మనకి చెప్పిన తర్వాత మనం దాన్ని అర్థం చేసుకుంటే దానికి లోతుకు వెళ్ళగలిగితేనే మనకి అర్థం. అంతటి గోప్యం కాబట్టి నీకు చెప్పలేదు అని చెప్పి అప్పుడు అగస్త్యునికి ఆ యొక్క లలిత సహస్రనామాన్ని ఆయనకి బోధ చేస్తారు. మరి ఇందాక మనం అనుకుంటున్న దీనిలో ఎన్నో విషయాలు మనకి చెప్పి ఉన్నారు అనుకున్నాం. ఒక ధర్మశాస్త్రం దానిలో ఉందనుకుంటున్నాం. ధర్మశాస్త్రం అంటే మనకి మనకు రోజు నడుచుకోవటానికి కావాల్సిన విషయాలు ఏవైతే మనం ధర్మంగా ఏ రకంగా ఉండాలి అని చెప్పే విషయాలు ఒక శాస్త్రంలో కూడా ఉంటుంది. ఇది కూడా గోప్యం ఎలా ఉంటుందండి? గోప్యం కాకపోతే ప్రతి ఒక్కరూ అందరికీ తెలిసి ఉండి అర్థమైతే అధర్మం ఎందుకు ఉంటుంది? ప్రతి ఒక్కరు ధర్మంగానే నడుచుకోవాలి కదా. మరి నడుచుకోలేకపోతున్నారంటే మనకు అర్థం కానట్టే కదా విషయం. అర్థం కానిది విషయం ఏమిటి అంటే అది గోప్యమే, అది రహస్యమే. దీనిలో 946 నామం అమ్మవారికి చాలా ఇష్టమైనది. ఏది ఉంటే అంటే అమ్మవారికి ధర్మంగా ఉంటే చాలా ఇష్టం అనే నామం. నామం అసలు మర్చిపోయినాను ఒకసారిగా. దాని అర్థం ఏంటంటే సర్వ ప్రియాయ నమః వస్తుంది. ఇప్పుడు పంచయజ్ఞ ప్రియాయ నమః. నేను ధర్మంలో పడిపోయి ధర్మం దగ్గర ఉండి అసలు ఆ ధర్మానికి సంబంధించిన నామం చూసారా? ఇది కూడా ఒక మాయ అన్నమాట. కానీ గురుకృప అంటే ఎంత మాయలో ఉన్నా బయట పడేస్తారు ఆ సమయానికి, అది మనం పట్టుకోగలగాలి. పంచయజ్ఞ ప్రియాయ నమః. పంచయజ్ఞాలు అంటే ఏమిటి? ధర్మానికి సంబంధించింది. పంచయజ్ఞాలు అంటే మనం ఏ రకంగా మన నడవడిక ఉండాలి అనేది దీనిలో చెబుతున్నారు. మొదటిది దైవయజ్ఞం, రెండోది పితృయజ్ఞము, మూడోది ఋషి యజ్ఞము, నాలుగోది మనుష్య యజ్ఞము, ఐదోది భూతయజ్ఞము. మరి ఈ సూత్రాన్ని కూడా మనకు ఉపనిషత్తుల్లో కూడా ఉంది. ఒక రకంగా చూసుకుంటే తైత్రీయ ఉపనిషత్తులో శిక్షావళిలో 11వ అనుక అనువాకంలో చెప్తారు, దైవ పితృకారాభ్యాన్న ప్రమదితవ్యమను. అంటే ఉపనిషత్తులో ఉన్న విషయాన్ని, ఇది ధర్మానికి సంబంధం. ఉపనిషత్తు అంటే ఏంటి? ఇప్పుడు జ్ఞానపరం అంటే తత్వమే ఉండాలి కదండి, అక్కడ జ్ఞానమే ఉండాలి కదా. కానీ ధ్యానానికి తత్వానికి వెళ్లే ముందర భక్తి చాలా అవసరం. భక్తి అవలంబించుకోవాలంటే కర్మ చాలా అవసరం. మనకి భగవద్గీతలు అందుకే మనకి కర్మతో మొదలై భక్తితో వెళ్ళేది, జ్ఞానానికి వెళ్ళదు. మనకు ఒక రకంగా చూస్తే ఏంటంటే, సభలో ఒక జ్ఞానపరంగా జ్ఞాన విషయం డైరెక్ట్ గా బోధ చేసేస్తున్నారు, వచ్చేస్తున్నది గురుదేవుల ద్వారా. ఎందుకు వస్తున్నది? నువ్వు జ్ఞానవంతుడు అవ్వాలరా, ఇది పెట్టుకో, మర్చిపో, ఒక విషయాన్ని తీసుకో, జ్ఞాపకం పెట్టుకో, నీ కర్మ నువ్వు చేయి. కర్మ నువ్వు బాగా, ఎప్పుడైతే కర్మ యోగంగా మారుతుందో అదే భక్తిగా మారుతుంది. భక్తి నుంచి నీకు నేను ఇచ్చిన జ్ఞానాన్ని నీకు అర్థం అవుతుంది, అప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉండగలుగుతావు అని చెప్పి ముందుగానే తెలుస్తున్నారు, మనకి ఇచ్చేస్తున్నారు. ఆ విషయాన్ని చూస్తే మన దీంట్లో దేవపితృ కార్యార్థాన్న ప్రవర్తవ్యం, దైవ కార్యాలు. దైవ కార్యాలు అంటే ఏంటి? దేవుణ్ణి మర్చిపోవద్దు, ధర్మంగా అదే కదండి వాళ్ళు బోధిస్తున్నది. రోజు పొద్దున్నే లేచి ఏం చేయమన్నారు? మనకి ప్రార్థన చేయమన్నారు, గురుదేవులు ఇచ్చిన ప్రార్థన చేసుకోమన్నారు. ఈ గురు పరంపరలో లేని వారు కూడా ప్రార్థన ఉంటుంది. ఏం ప్రార్థన ఉంటుంది? దేవుడి దగ్గరికి ఒక అగరబత్తి వెలిగిస్తారు, దీపం వెలిగిస్తారు, రెండు బాదం పప్పు, కిస్మిస్, కొబ్బరికాయ, అరటిపండు ఏదో నైవేద్యం పెడతారు. స్వామి నీవు ఉన్నావు కాబట్టి నేను ఇలా ఉన్నాను, నేను మర్చిపోను అని దేవుడు ప్రార్థించుకుంటున్నారు. ఎప్పుడు ప్రార్థించమంటున్నారు? ఎప్పుడు కష్టాలు వస్తేనే ప్రార్థించమని చెప్పట్లా. కబీర్దాస్ వారు ఏం చెప్పారు? నువ్వు కష్టాలు వచ్చినే ప్రార్థించిన వాడు మామూలు మనిషి అయితే, ఎప్పుడైతే నువ్వు సుఖంగా ఉన్నప్పుడు కూడా ప్రార్థించేవాడే నిజమైన భక్తుడు. నువ్వు సుఖంగా ఉన్నప్పుడు కూడా ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలి అనేది ఒక, అది దేవుడికి చేసిన యజ్ఞం అవుతుంది, దైవ యజ్ఞం అవుతుంది. రెండోది వచ్చేది పితృయజ్ఞం అన్నారు. మరి ఒక రకంగా మనకి పితృయజ్ఞం కూడా అంటే, మరి నేను ఒక గురు పరంపరలో ఉన్నానండి, మరి మా తండ్రి గారు గురు సాహిత్యం పొందారు, మరి నేను అటువంటి బాహ్యంగా బయట ఉండే క్రియలు నేను చేయట్లేదు కదా, నేను పితృయజ్ఞం చేస్తున్నానా అనంటే తప్పకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఒక 7వ రోజు అయిన తర్వాత వెంటనే ఏం చేస్తున్నారండి, మనకి ఇక్కడ విశేషంగా ఒక వారికి ఒక పూజని అందజేసి ఒక సత్సంగాన్ని పెడుతున్నారు. విశేషంగా అది బయట ఉండదు, అటువంటి సత్సంగం కానీ అటువంటి సభ కానీ బయట విషయాలు ఉండదు. అసలు 5 రోజుల పాటు వారి యొక్క తండ్రి ఎటువంటి అంటే ఆ పితృదేవతలు కానీ ఆ పితృలు కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. పితృ అంటాం, పితామహ అంటాం, ప్రపితామహ అంటాం, ఎంత దూరం వెళ్ళిపోతున్నాం మరి? పితృయజ్ఞాన్ని అంటున్నారు, 3 జనరేషన్ దాకా వెళ్ళమంటున్నారు. ఆ యజ్ఞం అంటే వారిని జ్ఞాపకం చేసుకుని ఏ రకంగా వారి గురు పాదాన్ని పట్టుకుని వారు గురువులు వాళ్ళ నుంచి ఏదైతే ఉద్దేశించారో, ఏదైతే వాళ్ళని ఆశించారో ఆ పదాన్ని వాళ్ళు పొందారు. అటువంటి స్థితిని వాళ్ళు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ వాళ్ళు పొందారు. నీవు ఆ మార్గంలో ఉన్నావు కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకో అంటూ లేదు, భక్తుల్ని మనలో గురుదేవులకు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోమంటున్నారు. ఇది కూడా ఒక అంటే వాళ్ళ మార్గంలో వెళ్ళటమే, వాళ్ళ చుట్టూన ఏ విధంగా అయితే వాళ్ళ మార్గాన్ని అనుసరించారో అది అనుసరించడమే మనకి ఒక పితృయజ్ఞం అవుతుంది. అక్కడ ఇంకా బయట చూసుకుంటే విషయం మనకి ఇప్పుడు వెంటనే అవసరం లేదు. అంటే వాళ్ళు ఏ కార్యక్రమాలు సంవత్సరం పాటు వాళ్ళు నెలల తరబడి తర్పణాలు చేయమంటారు, ఇవన్నీ చేయమంటారు, అవన్నీ ఆ కార్యాలు ఏమాత్రం లోపం చేసుకోకుండా వాళ్ళని చేసుకోమంటారు. ఎందుకు? వాళ్ళకి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి, నీకు కూడా ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. మనం చేస్తే ఏంటంటే మనకు కూడా సద్గురు సాహిత్య ముక్తి అనేది మనకి ప్రాప్తి అవుతుంది. వారికి చెప్పినప్పుడు కూడా మనకి వచ్చే ఏ సంకల్పం ఏదైతే మన నిత్యము పూజప్పుడు చదువుతాం అలా ఉండదు, 7-8 పాయింట్స్ ఉంటాయి అంతే. అదే ముఖ్యం అన్నమాట అల్టిమేట్ గా. అది గురు పరంపరలో ఉన్న వారికి మనుష్యయజ్ఞం అన్నారు. మనకి గురుదేవులు చాలా అసలు ఎంత సూక్ష్మంగా మనకి దీనికి మనకు అలవర్చుకోవడానికి పెట్టారంటే, మానవునికి మానవునికి మధ్య భేద బుద్ధి నశించి సర్వజీవులు సమభావముతోనూ ప్రేమ దృష్టితోనూ మెలగదురుగాక అని మనకి ప్రార్థనలో పెట్టేశారు. మనుష్య యజ్ఞము, భూత యజ్ఞము వచ్చేసారు ఇక్కడ. ఎప్పుడైతే మానవునికి నేను భేదం చూడకుండా అందరిలో ఉన్న ఆ పరమాత్మని ప్రకాశిస్తున్నది, ఆ చైతన్యం నాలో ఉన్నదే వాళ్ళలో ప్రకాశిస్తున్న భావంతో నేను కనుక తండ్రి అటు మగ ఆడ నపుంసక అంటే అసలు ఆ లింగ భేదం లేకుండా తారతమ్యాలు లేకుండా ధనమున్నదా పేదవాడా ఎటువంటి భేదాలు లేకుండా నేను కనుక అందరినీ సమానంగా చూడగలిగితే నా ప్రవర్తనలో ఎంత మార్పు వస్తుంది. అదే యజ్ఞం అవుతుంది అక్కడ. ఏ యజ్ఞం అవుతుంది? మనుష్య యజ్ఞం అవుతుంది. సర్వభూతముల యందు సర్వ ప్రాణుల యందు సమస్త కోటి ప్రాణుల యందు నాలో భావన కనుక దీనిలో కూడా. ఎందుకంటే మనకి నిన్న మనకి చెప్తూ గురుదేవులు ఎప్పుడైతే ఈ రామాలయాన్ని కట్టేటప్పుడు ఆ చివరి ఒక మామిడి చెట్టు ఉండేది, ఆ మామిడి చెట్టు తీయవలసి వస్తున్నదేమో అని అంటే దాంతో వారు అంటే గురుదేవులు దానిలో ఉన్న ప్రాణాన్ని కూడా ఇంకొక శునకాన్ని కూడా చూసాం ఒక ఉదాహరణలో. అక్కడ కిటి దగ్గర నుంచొని ఉంటే కోట గారు మళ్ళీ వచ్చారా అని చెప్పి వారిని పంపించకండి, వారిని అరవకండి, వారిని తరివి వేయకండి, వారు నా కోసం వచ్చారని చెప్పంటే ఒక కుక్కలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా. దానిలో కూడా వారి దృష్టి ఎలా ఉందంటే సమస్త జీవ ప్రాణి కోటన్నిటిలోనూ కూడా ప్రకాశిస్తున్నది ఆ చైతన్యమే. ఇక్కడ మనం లలితమ్మ అనుకుంటాం కదా, ఎందుకంటే అమ్మవారే మళ్ళీ మర్చిపోకూడదు. ఎందుకంటే లలితా శాస్త్రంలో అమ్మవారు చెప్పిన విషయం ఇది. ఇటువంటి యజ్ఞం నాకు చాలా ఇష్టం. ఇది ధర్మానికి సంబంధించింది. వదిలేసింది ఏంటి? ఋషి యజ్ఞం. ఋషులు అంటే మనకి ఎవరో కాదండి, గురువులే, గురుదేవులే, మనకి సద్గురువులే. అంటే ఆ యజ్ఞం ఏమిటి అంటే వారు చెప్పిన మనకు ఒక చాలా మూడు సూత్రాలు చాలా సింపుల్ గా చెప్పేశారు. పెట్టింది తిని, చెప్పింది విని, చచ్చినట్టు పడి ఉంటాం అనమాట. ఈ మూడు కనుక మనం చేయగలిగితే మనం గురుదేవులు యజ్ఞం చేసినట్టే అనమాట, ఋషి యజ్ఞం చేసినట్టే అవుతుంది. అంటే వాళ్ళు ఆదరించినట్టే అవుతుంది. వాళ్ళు చెప్పిన శాస్త్రాలు మనకి పిండేసి ఒక బత్తాయి రసం పిండినట్టుగా మొత్తం దానిలో తీసుకొచ్చేసి ఒక జ్యూస్. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే అన్ని వేస్తారు దానిలో, అన్ని రకాలు వేసి ఏదో షేక్ అంటారు అనమాట, ఏ ప్రోటీన్ షేక్. అట్లా మనకి చాలా సులువుగా మొత్తం షేక్ చేసేసి మనకి అంటే ఎందుకు చెప్తా అంటే మీ మధ్య యూఎస్ నుంచి వస్తున్నాం కదా, వాళ్ళు తాగేదా చూసారు ప్రోటీన్ షేక్ ఏం తిన్నారు, బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ షేక్, దాన్ని అన్ని కలిపేసి మొత్తం మేళవించారనమాట. ఇలా ఏదన్నా అనుకోవచ్చు మొత్తం షేక్ చేసేదాన్ని, అంటే మనల్ని షేక్ అవ్వకుండా ఆ షేక్ లో తీసుకొచ్చేసి రసాన్ని పిండేసి మనకి అందజేస్తున్నారు. అది మనం కనుక చేసుకుంటే ఋషి యజ్ఞం అవుతుంది. ఇటువంటి ఈ పంచయజ్ఞాలు చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. పంచయజ్ఞ ప్రియాయ మన ధర్మసూత్రాల్లో లలితా సహస్రనామంలో మనకి ఏమిటంటే ఈ మంత్రశాస్త్రమే కాదు ధర్మశాస్త్రం కూడా నిగుణమైంది. కాబట్టి ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు ఈ మంత్రశాస్త్రాల్లోనే ఒక మంత్రంగా తీసుకున్నాం, లేదా ఒక తత్వశాస్త్రంలో కూడా ఉన్న మంత్రాలు ఉన్నాయి, అటువంటి మంత్రం అనేది తీసుకుని